ఇంకా నారాయణుడు ఆ రాక్షసులు ఎక్కడున్నారా అని చూస్తూ ఉంటే అగ్నిదేవుడు ఆయనకి సూచన చెప్పేశాడు, ఫలానా చోట నా గర్భంలో ఫలానా ఆశ్రమంలో దాచినది అని. వెంటనే నారాయణుడు అక్కడికి వెళ్ళాడు. భృగుపత్ని అడ్డగించింది వెళ్ళనివ్వకుండా. అప్పుడు ఏం చేయాలి కర్తవ్యం? నిర్దాక్షిణ్యంగా సుదర్శన చక్రంతో ఆమె శిరస్సును ఖండించి ఆ రాక్షసుని కూడా సంహరించి నారాయణుడు వెళ్ళిపోయాడు. ఇది కథ. ఈ కథ మనకి రామాయణంలో కూడా కనబడుతుంది, మీరు గమనించితే. ఎక్కడ అంటే తాటకి సంహార సమయంలో రాముడు సంహరించనా వద్దా అని తటపటాయిస్తుంటే విశ్వామిత్రుడు నిస్సందేహంగా సంహరించు అంటూ కొన్ని ఉదాహరణలు చెప్తాడు. రాక్షస శక్తుల్ని దుష్టత్వాన్ని కలిగి ఉన్నటువంటి అప్పుడు వీడు స్త్రీయా బాలకుడా అనే విచారం పనికిరాదు సుమా, ఎందుకంటే నువ్వు పూర్ణ లోకశ్రేయస్సు కోసం ఒక చిన్న పాపం చేసినా తప్పులేదు, అది చేయాలి తప్పదు, అందువల్ల సంహరించు అని మనకి విశ్వామిత్రుడు చెప్పడం వాల్మీకి రామాయణంలోనే మనకు కనబడుతుంది. ఇలాగ విష్ణువు ఒకప్పుడు చేశాడు, భృగుపత్ని సంహరించాడన్న మాట కూడా చెప్తాడు ప్రమాణంగా, అందువల్ల నువ్వు సంహరించచ్చు అని. ఈ భృగుపత్నిని సంహరించిన ఘట్టం ఇది. ఇది అయిన తర్వాత లోకమంతా క్షేమంగా ఉంది. కానీ విష్ణువు స్త్రీ హత్య చేశాను అని ఆ పాప నివారణ కోసం శివారాధనకు సిద్ధమయ్యాట. ఇక్కడ మనం గమనించవలసిన మరో విషయం ఉంది. విష్ణువుకి పాపమేమిటి అని, భగవానుడికి పాపపుణ్యాలు లేవు, కానీ ఆయన ఏర్పరిచిన లోక నియమం వేద నియమంలో ప్రకారం లోకమంతా నడవాలి, దానికి పాపపుణ్యాలు ఉన్నాయి. తాను ఏర్పరిచిన వేద నియమాన్ని తానే పాటిస్తాడు, అది ఇక్కడ గమనించవలసినది. తనకు అవసరం లేకపోయినా ఎందుకు పాటిస్తాడంటే తాను పాటించకపోతే తర్వాత వాళ్ళందరూ పాటించరు, కనుకనే దేవతలు కూడా నియమబద్ధులై ఉంటారు, అది ఎవరు కానివ్వండి. అందుకే అవతార పురుషుడిగా అవతరించినప్పుడు కూడా రామచంద్రమూర్తి రామేశ్వరంలో లింగ ప్రతిష్టాపన చేయడానికి కారణం ధర్మార్థం అనేక పనులు చేస్తాం, చేసినప్పుడు తెలుసో తెలియకో జ్ఞాతాజ్ఞాతంగా దోషాలంటూ జరుగుతాయి, ఆ దోషానికి పరిష్కారం కూడా చేయవలసిందే. అందుకోసం చక్రవర్తుల ఎందరో శివలింగ స్థాపన చేయడం మనకు ముందు నుంచి కనబడుతుంది, చరిత్ర తిరగవేస్తే. ఇది సంప్రదాయం, ఇదంతా తెలుసుకోవాలి. మహామహారాజులు ఆలయాలు నిర్మాణం చేసినప్పుడు కూడా ఇటువంటివి చేశారు. ధర్మరాజాదులు ఎన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేశారు, కాశీక్షేత్రంలో ఎందరెందరో ప్రతిష్ఠ చేసే శివలింగాలు ఉన్నాయి. అలాగే శ్రీశైలం వెళ్ళి చూస్తే పాండవుల ప్రతిష్ఠిత లింగాలు ఉన్నాయి, రామ ప్రతిష్ఠిత శివలింగాలు ఉన్నాయి. అలాగే నారాయణుడు శివారాధన చేశాడట. అయితే ఎందుకు అనేది కారణం చెప్పుకున్నాం. ఇలాగే శివుడు కూడా చేశాడు ఒకప్పుడు. అది ఎలాగో అంటే బ్రహ్మదేవుడు మొదట ఐదు ముఖాలు ఉన్నాయి ఆయనకి, ఐదో ముఖంతో ఆయన అసత్యం చేసి శివనింద చేశాడు. వెంటనే శివుడి నుంచి భైరవ రూపం ఆవిర్భవించి ఆయన యొక్క వదనాన్ని చించివేసింది. అయితే ఇక్కడ ఖండించక తప్పదు ధర్మం కోసం, కానీ ఖండించినా అదే సమయంలో బ్రహ్మహత్యా పాతకం వచ్చింది కాలభైరవుడు. అందుకోసం నువ్వు భిక్షెత్తుకోవయ్యా బ్రహ్మహత్యా పాతకం పోయే వరకు పంపించాడు. ఏమాయనకి భిక్షెత్తుకుంటే గాని పోదా? కాదు, అది ధర్మం అనమాట. అందుకోసం కాలభైరవుడు శివస్వరూపుడైనప్పటికీ భిక్షాటన చేశాడు. ఆయనకి పాపం ఎక్కడ పోయింది అంటే వైకుంఠానికి వెళితే విష్ణువు అక్కడ ఆయన కూర్చోబెట్టి లక్ష్మీదేవి చేత భిక్ష పెట్టిస్తే అప్పుడు పోయింది గానికి బ్రహ్మహత్యా పాతకం. కనుక తన పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఆయన విష్ణువుని ఆశ్రయిస్తే విష్ణువు శివుణ్ణి ఆశ్రయించాడు. ఇది గమనించాలి. అంటే ఆ పురాణంలోంచి ఈ పురాణంకొచ్చి రెండు సమన్వయించుకుంటే మనకు సమాధానం లభిస్తుంది, ఎక్కడికక్కడ ఆగిపోకూడదు. అందుకే పురాణ విద్య అంతా కలిపి ఒకటి. 18 పురాణాలు అంటే 18 అధ్యాయాలు అని భావన చేయాలి మనం, అంతా కలిపి ఒక విద్య. ఇలా గమనించాలి పురాణ విద్యని. కనుక పురాణ ప్రవచనం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకుపోవడం కాదు, వ్యాఖ్యానించి సమన్వయం చేస్తూ వెళ్ళాలి. అందుకే పురాణ అర్థ విధుల చేత పురాణం వినమన్నారు. పురాణవేత్త వేరు, పురాణ అర్థవేత్త వేరు, పురాణం యొక్క హృదయం ఇది. ఇలా గమనించుతూ మనం వెళ్ళాలి. అంటే తనని తాను శుద్ధం చేసుకోవడానికి దేవతలే అంత ప్రయత్నిస్తున్నప్పుడు మనం నిత్యం శుద్ధత కోసం ఎంత ప్రయత్నించాలో ఆలోచించండి. అది ఇక్కడ గమనించవలసిన మరో విషయం. ఈ విధంగా నారాయణుడు ఈ భృగుపత్ని జనితమైనటువంటి పాపం పోగొట్టుకోవడానికి పనిచేశాడు. అయ్యా ఎందుకు ఆ పనిచేయడం, అసలు ఆమెను చంపకుండా ఉంటే బాగుండేది కదా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ గమనించితే మన శరీరంలో ఒక వ్రణం లేచిందనుకోండి, ఆ వ్రణాన్ని కొయ్యాలి తప్పదు. వ్రణాన్ని కొయ్యాలంటే శరీరానికి గాయం చేయాలి. ఈ శరీరానికి గాయం చేయడం ఎందుకు, వ్రణాన్ని ఉండనివ్వండి అంటే తర్వాత శరీరమే ఉండదు. అందువల్లనే శరీరానికి గాయమైనా వ్రణాన్ని కోసిపారేసి, అయితే గాయం వ్రణాన్ని తీయడానికి గాయం చేసాం కనుక గాయం మనల్ని ఏం బాధించదులే అనడానికి లేదు, అది బాధిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే అది సెప్టిక్ అయి మరో వ్యాధి తయారవుతుంది. అందువల్లనే ఆ గాయానికి మళ్ళీ మందు పూస్తాం. అలాగే రాక్షస సంహారం చేసిన దానికోసం వెళ్ళేటువంటి మార్గంలో అనివార్యంగా కొంత ఇటువంటి పనులు చేయాల్సి వస్తుంది. అది పోగొట్టుకోవడానికి లేపనం పూసినట్లు అనమాట ఇటువంటివి, ఈ పాప పరిహారం కోసం. ఇవి రహస్యములు. ఈ విధంగా ఆయన ఆరాధన చేసేట శివుని. అది కూడా చక్కగా స్నానాదులు చేసి భస్మధారణ చేసి రుద్రాక్షలు ధరించి శివుని ఆరాధిస్తూ ఉంటే శంకరుడు ఎలాంటి దర్శనమిచ్చాడు. శంకరుడి దర్శనాలు మాత్రం మనం గమనించుతూ ఉండాలి. ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క విధమైన విశేషాన్ని చూపిస్తాడు ఆయన. ఆ విశేషం ధ్యానించగానే ఒక్కొక్క ఫలం వస్తుంది. భగవంతుడు ఒక్కడైనా ఇన్ని రూపాలు, ఎందుకంటే ఒక్కొక్క రూపం వల్ల ఒక్కొక్క ఫలం మనలోకి వస్తుంది. నిన్న మనం తెల్లని రూపంతో ధవళాకృతితో ధవళేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం. అది సర్వదేవమయమై సర్వ ఆయుధ శక్తులతో ఉన్నటువంటి వాడు ఉపమన్యువుకి ఎలా కనబడ్డాడని. ఇప్పుడు ఈయనకి కనబడ్డ మూర్తి పేరు సోమాస్కందమూర్తి అనేటువంటి వాడు. సోమాస్కంద ఉపాసన అని ప్రత్యేకమైన ఉపాసన విధానం ఉంది. స ఉమా స్కంద సోమాస్కంద అన్నమాట. స్కందుడు అంటే కుమారస్వామి, ఇక ఉమా. శివుడు కూర్చునుంటే ఆయన పక్కన తల్లి కూర్చుందిట, వీళ్ళిద్దరు మధ్యలోని నెలల బాలుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు ఉన్నట్ట. ఎంత చక్కటి విశేషం చూడండి. ఇలా భావన చేసి చేస్తే వచ్చే సిద్ధివేరు. ఇక్కడ పూర్ణ వాత్సల్య స్వరూపాలుగా ఉంటారు ఇక్కడ, ఎందుకంటే అబ్బాయి ఉన్నాడు కనుక. ఆ తల్లిదండ్రులు పరమ వాత్సల్య స్వరూపంతో ఉంటారట. ఈ సోమాస్కందమూర్తి ఉపాసన మనకి పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది. ప్రదోష కాలంలో సోమాస్కందుడిని ప్రత్యేకించి పూజ చేస్తారు. ప్రభాత కాలంలో దక్షిణామూర్తిని ఆరాధిస్తారు. మధ్యాహ్న సమయంలో శబరమూర్తిని, సాయం సమయంలో నటరాజస్వామిని, ఇక గణపతి కుమారస్వామితో ఉన్న శివుని లేదా సోమాస్కందుని, ఈ మూడిట్లోని దేన్నైనా ఆరాధించవచ్చు. ఈ సోమాస్కంద ఉపాసన చాలా విశేషమైనటువంటిది. ఈ సోమాస్కందమూర్తి దర్శనం ఇచ్చేట. అది కూడా ఎలాగో అంటే ఆ శివుడు చక్కటి సువర్ణ అలంకారాలతో కనబడ్డాడు. ఆయనకి కేవలం సర్పాల అంటే ఎలా కావాలంటే అలా కనబడగలడు ఆయన. అందువల్ల దివ్యమైన అలంకారములతో కనబడ్డట. ఇక ఆ తల్లి ఐశ్వర్యాలకి మూలమైనటువంటి జగదీశ్వరి. ఆ తల్లి ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నడుమ పిల్లవాడు ఎలా ఉన్నాడు అంటే బోసి నోటిలో రెండే రెండు పళ్ళ మొలుస్తూ ఉన్నాయట అప్పుడప్పుడే. దానితో చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్ట. అందులోనే అమ్మ ఇచ్చిన శక్తాయుధం పట్టుకున్నాడు. చక్కని అమ్మ వేసినటువంటి అలంకారాలతో ప్రకాశిస్తూ పులిగోరు కూడా ఉంది మధ్యలోని. దానితో ఆయన స్వర్ణవపుషం బంగారు రంగుతో మెరిసిపోతున్నట్ట. అలాంటి స్కందమూర్తి. వీళ్ళు ముగ్గురు కనబడ్డారు నారాయణునికి. కనబడిన వెంటనే ఆయన ఆనందపరశుడి స్తోత్రం చేస్తాడు. అలా విష్ణువు చేసిన సహస్రనామ స్తోత్రములు కూడా ఉన్నాయి. విష్ణువు చేసిన సహస్రనామ స్తోత్రములు అక్కడ చెప్పబడతాయి. ఆ తర్వాత ఆయన నీకింకేంటి కావాలి, నువ్వు ఏ ప్రేమతో నన్ను ఆరాధించావో ఆ ప్రేమతో నీకు కనబడ్డాను, ఇంకేం కావాలి అంటే ఈ సోమాస్కందమూర్తిని నిత్యం ఆరాధించేటట్టుగా నాకు మణిలింగంగా నువ్వు లభించాలి అన్నాడు. అప్పుడు ఒక మణిలింగం ఆవిర్భవించింది అక్కడ. ఆ మణిమయమైనటువంటి లింగాన్ని ఒక పేటికలో పెట్టి ఆయన హృదయానికి హత్తుకునేలా పెట్టుకుని యోగ నిద్రకు వెళ్ళేట. ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ స్వామి యొక్క, నారాయణ స్వామి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ఆయన శరీరం కదులుతూ ఉన్నది ఒక అలవలే. అప్పుడు ఈ పెట్టులో ఉన్న శివుడు కూడా అలా కదులుతూ ఉన్నట్ట. ఆయనకి శివునికి మహదానందం అనిపించిందిట. ఒక ఉయ్యాల లూగుతున్నట్లుగా ఆ నారాయణ వక్షస్థలం మీద కదులుతూ ఉన్నట్ట. అంత ఆనంద ప్రసూడయ్యట. అయితే ఇక్కడ ఆ నారాయణ హృదయం మీద ఈ శివశక్తి కలిసిపోవడం వల్ల దేవతాశక్తి ఇంకా దుగునీకృతమైపోయింది. దానితో రాక్షసులకు భయం పట్టుకుంది. ఎలాగైనా దాన్ని అపహరించాలని వాళ్ళు విహరించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళ వల్ల కావడం లేదు. ఆ సమయంలో ఇంద్రుడు వెళ్ళి, ఈయన యోగ నిద్రలో కూర్చుంటే ఈ రాక్షసుల పెడత మళ్ళీ నాకెక్కడొస్తుందో అని భయపడ్డాడు. వెళ్ళి నారాయణ్ణి ధ్యానం చేసేట. అప్పుడు నారాయణుడు కొంతసేపటికి యోగ నిద్ర నుంచి వెలికి వచ్చి ఆ శివలింగాన్ని తీసుకుని ఇంద్రునికి ఇచ్చాట. అప్పటి నుంచి ఇంద్రుడు ఆ మణిలింగాన్ని ఆరాధన చేస్తూ స్వర్గంలో ఉన్నాడు. ఆ సోమాస్కందమూర్తిని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య సమృద్ధి బాగా పెరిగిందిట. ఇటువంటి ఆ ఇంద్రుడు భూలోక చక్రవర్తి అయినటువంటి ముచికుందుడు అనేటువంటి ఒక మహాత్ముని తన స్వర్గానికి తీసుకెళ్ళాడు ఒకసారి. అంటే మన దేశాన్ని ఎలాంటి చక్రవర్తులు పాలన చేశారంటే ఊర్ధ్వలోక గమనం చేయగలిగిన తపశ్శక్తి కలిగినటువంటి చక్రవర్తుల వారు. అది గమనించాలి. ఊర్ధ్వలోగమనం చేయగలిగిన తపశ్శక్తి వారి వద్ద ఉంది. అలాంటి మహాచక్రవర్తులు వీరందరూ ప్రాతస్మరణీయులైన చక్రవర్తులు. మాంధాత, ముచుకుందుడు వీళ్ళందరూ కూడా దివ్య చక్రవర్తులు. వీళ్ళు అంటే దేవతాశక్తి కలిగిన చక్రవర్తులు. ఆ ముచుకుందుడు అప్పటికే కొన్ని యుగాలు పాలన చేస్తున్నాడు అతను. అంత దీర్ఘాయువైనటువంటి మహాచక్రవర్తి. ఆ చక్రవర్తిని ఒకసారి స్వర్గానికి తీసుకువెళ్ళేట్టు ఈయన. ఎందుకంటే వాళ్ళ దేవదానవుల సంగ్రామంలో కూడా ముచుకుందుడు సహకరించేవాట. అంత శక్తి కలవాడు. తీసుకువెళితే ఉదయాన్నే ఇంద్రుడు శివారాధన చేస్తూ ముచుకుందుడిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఆ దివ్యమైన లింగాన్ని అతడు ఆరాధన చేస్తూ ఉంటే ఇతడికి మహదానందం కలిగింది. ఆ శివలింగం నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి ఆరాధన చేసుకుంటానన్నాడు. ఇది నేను ఇవ్వను, నా విష్ణు ఇచ్చాడని చెప్పెట్ట ముచుకుందుడు. అప్పుడు ఆ ముచుకుందుడు నారాయణ ఆరాధన చేశాడు. అప్పుడు కొంతకాలం ఆయనకి ఇయ్యవయ్యా, భూమిలో కూడా ఐశ్వర్యం వస్తుంది అని నారాయణ ఆజ్ఞాపించాడు. సరే ఇస్తానని చెప్పి దానికి నకలు తయారు చేసి ఇచ్చాడు ఆయన. ఇదేమిటి అనుకుని ఆయన తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన అంతర్వాణి చెప్పింది ఇది నకలు అని. మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ ఇచ్చాట. అలా ఆరుమార్లు నకళ్ళే ఇచ్చాట. ఇంకా లాభం లేదు ఇది, ఇంకేమైనా బాగున్నదాన్ని మరోసారి నారాయణ మందలింపజేసేట. అప్పుడు నారాయణుడు నీకేమి స్వర్గలక్ష్మి తరిగిపోదులే, నేను అనుగ్రహిస్తున్నాను ఇవ్వని చెప్పెట్ట. అప్పుడు ముచుకుందుడు తీసుకొచ్చి దాన్ని ఆరాధించాడని ఆ దివ్యలింగం తిరువారూరు క్షేత్రంలో ఇప్పటికీ ఆరాధనలు పొందుతుంది అని చెప్తారు దక్షిణాదిలో. అటువంటి దివ్యలింగం. ఈ విషయమైనటువంటి వృత్తాంతం అంతా కూడా ఉపమన్యు మహర్షి మహర్షులకు చెప్తున్నాడు. అయితే ఈ ముచుకుందుడు అంత గొప్పవాడు అనేది చూస్తే ఇంత భాగ్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ భాగ్యం కావాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనే మాట గుర్తుపెట్టుకోండి. అది మాటి మాటికి అనుకోవాలి. సర్వైశ్వర్య ప్రదాయకుడు ఈశ్వరుడు. అందుకే ఈశ్వరారాధన చేసిన వాళ్ళకి ఐశ్వర్యాలు కొదవండదు అని చెప్తారు. ఎందుకంటే ఆయన విభూతి ప్రదుడు. విభూతి అంటేనే ఐశ్వర్యం. అఖండములైన ఐశ్వర్యములన్నీ బూడిద రూపంలో ఆయన దగ్గర ఉండిపోయాయి. ఒక్కొక్క కణంలో ఇంద్రాది ఐశ్వర్యాలకు మించిపోయిన ఐశ్వర్యాలు ఉన్నాయట ఆయన దగ్గర. అందుకే ఆ నాట్యవేళ ఆ విభూతి కణాలు వెదజల్లబడుతూ ఉంటే దేవతలు దాన్ని నెత్తిమీద ధరించాలనుకుంటారట. ఎందుకంటే ఒక్క కణం పడ్డా వాడు ఇంద్రుడి కన్నా గొప్పవాడైపోతాడు. అంత ఐశ్వర్యం విభూతిలో దాగి ఉంది. అందుకే శివుణ్ణి స్మరించి విభూతి ధారణ చేస్తే ఐశ్వర్యం లభిస్తాయని చెప్తారు. అలాంటి ఐశ్వర్య ప్రదాయకుడు ఈశ్వరుడు. ఇక్కడ ముచుకుందుడు కైలాస పర్వత ప్రాంతంలో ఉన్న వృక్షాలలో తిరిగే ఒక వానరంగా ఉండేవాడు. అక్కడ ఒకసారి అమ్మవారితో సహా అయ్యవారు విహారం చేస్తూ ఉంటే శివుడు పార్వతీ సమేతనే విహరిస్తున్నాడు. అలా వస్తూ ఒక బిల్వ వృక్షం క్రింద కూర్చున్నాడు ఆయన. ఆ చెట్టు మీద ఉందిట ఈ వానరం. దానికి సహజ లక్షణంతో అటు ఇటు తిరుగుతుంది. ఆ తిరుగుతున్నప్పుడున్న ఆకులు అవన్నీ తెంపివేస్తుంది. అలా శివుని పాదాల మీద సరిగ్గా 108 దళాలు పడ్డాయట అక్కడ. అది ప్రదోష వేళ. ప్రదోషం ఎటువంటిది అంటే, ప్రదోషం అంటే ప్రదోషం రజనీముఖం. రాత్రికి ప్రారంభ సమయం అంటే సాయంత్రం అనమాట. ఆ సమయంలో ఒక్కసారి ఎక్కడున్నా సరే శివ అనుకోమన్నారు. కంచి పరమాచార్యులు చెప్తారు ప్రదోషం అనేది గొప్ప విశేషమయ్యా, దాన్ని వృధా చేసుకోవద్దు, వీలైతే శివాలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లో శివారాధన చేసుకోండి, రెండూ కుదరకపోతే ఎక్కడుంటే అక్కడ శివశివ అనుకోండి అని చెప్పారు. అది ప్రదోష అనుకున్న విశిష్టత. ఒక్కసారి స్మరిస్తే చాలు ప్రదోషంలో. అలాంటిది ప్రదోష వేళ శివునికి ఒక్క బిల్వదళం వేసినా అఖండ ఐశ్వర్యాలు వస్తాయి. అలాంటిది 108 బిల్వదళాలు అతడు వేశాడు. ఆ కోతికి వేస్తున్నట్టు తెలియదు, కానీ వేయించుకుంటున్న వాడికి తెలుసది. మనం చేసే ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాడు పరమాత్మ. అది విశేషం. ఆ ఒక్క ఫలితం వల్ల వెంటనే అన్నట్ట, నువ్వు ధన్యుడివి, అనంతకాలం నువ్వు లోకపాలన చేస్తావు సుమ. అంటే అసంఖ్యాక కాలం అనమాట, లెక్క పెట్టనంత కాలం పాలన చేస్తావు నువ్వు అన్నాడు. ఆ ముచుకుందుడు ఏ యుగాల నాటివాడో, అన్ని యుగాల నుంచి ఉన్నటువంటి వాడు, దేవతలకు సహాయపడి కొంతకాలం విసిగిపోయాట. విసిగిపోయి కైవల్యం కావాలన్నట్టు ఇంకా నీకు సమయం ఉందని చెప్పారు. దానితో పోను, ఆ సమయం వచ్చే వరకు శుభ్రంగా నిద్రపోతానన్నాడు. ఆ నిద్రపోతున్నవాడు గుహలో ఉండగా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి కృష్ణ పరమాత్మ అతన్ని తరింపజేశాడు. అంటే శివుడిచ్చిన వరాన్ని పండింపజేసిన వాడు కృష్ణుడు. అంటే ఆ శివుడే కృష్ణ రూపంలో అనుగ్రహించాడు ముచుకుందుడిని. ఇది భాగవతంలో ముచుకుందుడిని కృష్ణుడు అనుగ్రహించడం వస్తుందన్నమాట. ఆ ముచుకుందుడికి పాలన సమయంలో ఇంద్రుడి ద్వారా వచ్చినటువంటి వాడు సోమాస్కందమూర్తి అనేటువంటి విషయం. ఇలాగే నారాయణుడు అనేక అవతారాల్లో శివారాధన చేసిన విషయం మనకి మహాభారతంలోనే కనబడుతుంది. మహాభారతం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది కృష్ణ ప్రధానమైన గ్రంథం, కానీ సమస్త వేదసారం అందులో ఉంటుంది కనుక అన్నీ చెప్పబడతాయి. అందులో నారాయణుడు అవతారం కపిల మహర్షి. దేవహూతి కర్దమ ప్రజాపతులకి అవతరించిన నారాయణ అవతారం కదా కపిల మహర్షి అంటే. అందుకే మహర్షి కపిల ఆచార్య కృతజ్ఞోమేది నీపతి అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం అంటాం. ఆ మహర్షి అనే కపిలాచార్యుడు సాంఖ్యయోగం అనేటువంటి గొప్ప యోగ విద్యను ప్రసాదించినటువంటి వాడు. ఆ యోగానికి ఆచార్యుడు ఆయన, ఒక యోగీశ్వర అవతారం అన్నమాట. నారాయణుడు అనేక అవతారాలు ఇచ్చాడు. ధర్మరక్షణ కోసం ఒక గృహస్థ అవతారం, ప్రవృత్తి మార్గానికి ఒక అవతారం, నివృత్తి మార్గానికి, అన్ని మార్గాలకి ఆయన మార్గదర్శకుడే అవతారాలు ఇచ్చారు. అలాగే కపిలాచార్యుడిగా అవతరించినప్పుడు కూడా కపిలశ్చ తతప్రాహ సాంఖ్యర్ దివ్య సమ్మత సాంఖ్య దివ్యర్షి సమ్మత మయా జన్మాన్యనేకాని భక్త్యాచారాధితో భవ ప్రీతశ్చ భగవాన్ జ్ఞానం దదౌ మమ భవాంతకం. ఈ మాట కూడా కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తాడు ఒకనొక సందర్భంలో. నేను కపిలాచార్యుడిగా ఉన్నప్పుడు దేవమహర్షులు కూడా సమ్మతించేటువంటి సాంఖ్యమతాన్ని నేను చెప్పాను. దానికి ముందుగా నేను శివుణ్ణి ఉపాసన చేశాను. ఎందుకంటే ఆ శివోపాసన వల్ల నాకు ఆ సాంఖ్యజ్ఞానం సంప్రాప్తింపజేసుకుని దాన్ని లోకంలో వ్యాప్తి చేశాను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మయా జన్మాన్యనేకాని భక్త్యా ఆరాధితో భవః, నా ప్రతి అవతారంలో కూడా భక్తితో ఆరాధింపబడుతూ ఉంటాడు భవుడు శంకరుడు. ఆ విధంగా కపిల మహర్షిగా సాంఖ్య విద్యను పొందాను అని చెప్పారు. అలాగే పరశురాముడు పరశువును పొందిన విషయం నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం. ప్రతి అవతారంలో కూడా నారాయణ అవతారంలో రుద్రనారాయణులు ఇరువురు కలిసి పనిచేస్తారు. ఆయన నరసింహాకృతిగా వచ్చినప్పుడు రుద్రశక్తి ముఖంలోకి వచ్చి కూర్చుందిట. అందుకే పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నరసింహ అని అన్నమయ్య కీర్తించారు. నరసింహస్వామి ముఖంలో పాలనేత్రంతో సహా అగ్నిమండలం ఉందిట. అందుకే ఆకంఠాద్ రుద్రరూపం తం నారసింహం నమామ్యహం అన్నారు. కంఠం తర్వాత నుంచి వచ్చేటువంటిది, కంఠం నుంచి శీర్షం వరకు వచ్చేటువంటి రూపమంతా కూడా రుద్రరూపం. ఆ రుద్రరూపంతో వచ్చిన వాడు నారసింహస్వామి. కనుకనే ముఖంలో కూర్చున్నట్టు అక్కడ రుద్రుడు. ఇక రామావతారంలో ప్రక్కనే ఉండి తిరిగాడు మొత్తం హనుమగా. కృష్ణావతారంలో ఆయన ఈయన కలిసి ఎంత పని చేశారో మహాభారతం జాగ్రత్తగా చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా విష్ణు రుద్రశక్తులు ఇరువురు ఎంత అవిభాజ్యలు చూపిస్తాడు మొత్తం యుద్ధం అంతా కూడా. అందులో ప్రత్యేకించి ద్రోణ పర్వంలో ఒక విశేషం కనబడుతుంది. అర్జునుడు సూర్యోదయం లోపల సైంధవుణ్ణి సంహరిస్తాను అని ప్రతిజ్ఞ పెట్టు కూర్చుంటాడు. ప్రతిజ్ఞ అయితే చేసాడు కానీ తన శిబిరంలో తను వేదన పడుతూ ఉంటాడు సాధ్యమేనా అని. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏ ధైర్యం చూసుకుని ప్రతిజ్ఞ చేశావని, ఇంకేమి ధైర్యం, అందరికీ కృష్ణుడే ధైర్యం. అది చూస్తే సరే, నువ్వు ఆనాడు తపస్సు చేసుకుని సంపాదించుకున్న పాశుపతం ఉంది, అది వినియోగించవలసిన సమయం వచ్చింది, ధ్యానంలో కూర్చో అని చెప్పాడు ఆయన. ధ్యానంలో కూర్చున్నాడు అర్జునుడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఆ ధ్యాన భూమికలోంచి అర్జునుని యొక్క సూక్ష్మ శరీరాన్ని లేపి తీసుకువెళ్ళి క్షణంలో కైలాసానికి తీసుకువెళ్తాడు. ఇది భారతంలో ద్రోణ పర్వంలో ఉన్న విషయం. తీసుకువెళ్ళేటప్పటికల్లా అక్కడ పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది. వెంటనే కృష్ణ పరమాత్మ ఆ పరమేశ్వరుని స్తోత్రం చేస్తే పరమేశ్వరుడు చూపిస్తాడు, అదిగో అక్కడ చూడని, అక్కడ పాశుపత అస్త్రం ఉంటుంది. ఆ అస్త్రం చుట్టూ ఉగ్ర జ్వాలల్ని వెదజల్లుతున్నటువంటి సర్పాలన్నీ ఆవృతమై ఉంటాయి. వెంటనే కృష్ణుడు జానుభ్యామవనింగత రెండు మోకాళ్లతో భూమి మీద కూర్చొని రెండు చేతులు దోజిలించి రుద్ర నమక మంత్రాలన్నీ చదువుతాడట. రుద్ర నమక మంత్రాలన్నీ చదివిన వెంటనే ఆ సర్ప అగ్ని జ్వాలలన్నీ శాంతిస్తాయి. ఆ పాశుపతాస్త్రం ఇతడి చేతిలోకి వస్తుందన్నమాట. అంటే ఏనాడో అరణ్య పర్వంలో తపస్సు చేసి కిరాత రూపుడైన శివుని నుంచి పాశుపతాస్త్రం అనే మంత్ర విద్యను తెచ్చుకున్నాడు ఇతను. ఇప్పుడు దాని అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అది మంత్ర విద్య. అంతేగాని ఏదో అక్కడ ఉన్నటువంటి బాణం కాదు అమ్ములు పొదులు వేసుకు వెళ్ళిపోవడానికి. మంత్ర విద్య అస్త్రం అంటే మంత్ర విద్య అని అర్థం. మళ్ళీ పాశుపతాస్త్ర మంత్ర విద్య సంపాదించడానికి ఏం చేశాడు కృష్ణ పరమాత్మ? ఆ మంత్ర విద్య ధ్యాన భూమికలోంచి ఇతడికి అందేలాగా చేశాడనమాట ఈ విషయం. అప్పుడు జరిగినటువంటిది ఒక్క పాశుపతాస్త్రానికి ఆ శక్తి ఉంది. ఇక్కడ విసిరి కొడితే అది వెళ్ళి వాడు తండ్రి చేతిలో పడింది ఆ తలకాయ అంటే అది పాశుపతాస్త్ర శక్తి చేతనమాట. ఇది కృష్ణానుగ్రహం చేత శివానుగ్రహం పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ విషయం మనకి ద్రోణ పర్వంలో కనబడుతుంది. ఇలాగే విస్తృతిగా ఎంతో కనబడుతుంది. అది చెప్తే మొత్తం మళ్ళీ మహాభారతమే చెప్పుకోవడం అవుతుంది. ఇలా విశేషంగా మనకి మహాభారతంలో కనబడ్డ ఒక రుద్ర మహిమ, ఇంకా చాలా విశేషం ఉంది అక్కడ. శతరుద్రీయ సంహిత అని వ్యాసదేవుడు ప్రత్యేకించి రుద్రతత్వాన్ని ధర్మరాజుకి అశ్వత్థామకి వివిధ సందర్భాల్లో చెప్పిన సందర్భాలు మనకు కనబడతాయి. ఇక రాముని గురించి చెప్తే రామేశ్వరుడు, రామలింగేశ్వరుడు మనకి తెలుసు. ఎందుకంటే రాముడు అంటే శివుడికి ఎంత ప్రీతో, శివుడు అంటే రాముడికి అంత ప్రీతి కదా. ఆయన రామేశ్వర ఆరాధన చేశాడు. అంటే మనకి దొరుకుతున్న పురాణాల ఆధారంగా, ముఖ్యంగా శివపురాణం మొదలైన వాటి ఆధారంగా చూస్తే ఆయన సేతుబంధనానికి ముందు చేసేటది రామలింగ ప్రతిష్టాపన అనేటువంటిది, అది చేసి బయలుదేరాడు అని. అయితే రాముడు శివుణ్ణి ఆరాధించడం ఏమిటి, అలా ఆరాధించినంత మాత్రం రాముడు తగ్గిపోయినట్టుగా భావించి ఇదంతా కల్పితమని కొట్టిపారేసేవాళ్ళు కూడా ఉన్నారు మనకి. కానీ అది రామాయణంలో చెప్పలేదు కదా, అందుకు కల్పితం అంటారు. రామాయణం ఉపాసనల విషయం చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. రామమంత్రం మాత్రం ఉపదేశం పడిందా రామాయణంలో? రామోపాసన కూడా చెప్పలేదు, రామ తారక మంత్రం కూడా చెప్పలేదు. మరి మనం చేస్తున్నామే అంటే వాల్మీకి చెప్పలేదా అంటే, వాల్మీకి కావ్యం రచించాడు కానీ పురాణం రచించలేదు. సంప్రదాయాలు తెలియకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అందుకే సంప్రదాయాలు తెలుసుకోవడానికే ఈ ప్రవచనాలు, కథలు తర్వాత, ముందు సంప్రదాయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మన జాతి చాలా కాలమే సంప్రదాయం నుంచి విచ్ఛిత్ అయిపోయింది, విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆసక్తి కలుగుతుంది. ఈ ఆసక్తి కలుగుతున్న కాలంలో సంప్రదాయాలు మర్చిపోవడం వల్ల ఏవేవో మాటలు వచ్చి మన పట్ల మనకే అయోమయం ఏర్పడిన పరిస్థితి వచ్చింది. అందుకే సంప్రదాయాలు తెలుసుకోవాలి. ఇక్కడ సంప్రదాయం ప్రకారంగా పురాణ సంప్రదాయం వేరు, కావ్య సంప్రదాయం వేరు. కావ్యంలో ఈ మహిమలు, క్షేత్ర మహిమలు ఇత్యాదులన్నీ ఎక్కువగా చెప్పబడవు, అవసరం మేరకు ఎంతో కొంచెం క్లుప్తంగా చెప్తాడంతే. అందుకే బాలకాండలో విష్ణువు రాముడిగా అవతరించాడు అన్న విషయాన్ని ప్రస్తావించి వదిలి మిగిలిన ఘట్టమంతా కూడా రాముణ్ణి పూర్ణ మానవుడిగానే చూపిస్తూ వస్తుంటాడు వాల్మీకి. ఎందుకంటే రాముడు అవతరించిందే అందుకోసం, పూర్ణ మానవ ఆదర్శం చూపించడానికి కనుక. అలాగని విష్ణువుని చెప్పలేదా అంటే ధ్వనిప్రాయంగా చెప్తూనే ఉంటాడు ఈయన విష్ణువు విష్ణువు అని, అందులో సందేహం లేదు. ఇలా చెప్తూ ఇక్కడ రాముడి విషయం, ఆయన ఈశ్వరుని ఆరాధించిన విషయం ఆయన వివరించలేదంటే కావ్యంలో అనవసరం కనుక. కానీ పురాణములన్నీ విషయం చెప్పే మనకి, దానికి తార్కాణం ఇప్పటికీ మనకి క్షేత్రం ఉంది. అంతేకాదు ఆ భావన ఎంత నిలిచి ఉందంటే, ఇప్పటికీ పల్లెటూళ్ళకి వెళ్ళి చూసినా మన ఆంధ్రదేశంలో ఇంచుమించు అనేక శివాలయాలు రామలింగేశ్వరాలయాలే, విశేషమది. దీని గురించి భావన చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఒక భావన చేశారు. అదేమిటంటే ఒకసారి దేవతలందరికీ సందేహం కలిగిందిట, ఈ రామేశ్వర అన్న మాట చాలా చిత్రంగా ఉంది, ఈ మాటకి అర్థం ఏమిటో తెలుసుకుందాం అని బయలుదేరట. దేవతలందరూ బయలుదేరట. మన భాష, సంస్కృత భాష చాలా చిత్రమైనది, ఒక్క శబ్దంలో లక్ష అర్థాలు ఇవ్వగలదు, ఎందుకంటే దేవభాష కనుక. దేవతలు ఎలా అనంతమైన శక్తి కలవాళ్ళు, సంస్కృత భాష కూడా అనంత శక్తి కలది కనుక అనంతార్థాలు ఉంటాయి, అది దానిలో ఉన్నటువంటి విశేషం అనమాట. ఈ రామేశ్వర అనే శబ్దానికి అర్థం ఏమిటి అని దేవతలందరూ కలిసి వెళ్ళి ముందు విష్ణువుని అడిగట. మనకు సమాసాలు ఉన్నాయి కదా, సమాసాలు, మనకు సమాసాలు ఎప్పుడూ మర్చిపోయాయి, సమోసాలు గుర్తుంటాయి కదా. ఎందుకంటే సమాసాలు, సంధులు, విభక్తులు, ప్రత్యయాలు, ఈ భాష కనీసం పాండిత్యం అక్కర్లే, భాష మీద కనీస అవగాహన ఉంటే ఇలాంటి మహాకావ్యాలు చదువుకోగలం. లేకపోతే మనకి ఏవీ తెలియని, మన సంస్కృతే పోతుంది క్రమంగా, చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు మనకి. భాషను పోగొట్టుకుంటే సంస్కృతి పోతుంది, అందుకు నేర్చుకోవాలి. అంతేగాని ఊరికిన కబుర్లు ఆడుకోవడానికి భాష కాదు, మన సంస్కృతిని తెలుసుకోవడానికి భాష. ఈ భాషలో మిగిలిపోయే నిధులు. అందువల్ల ఇక్కడ విష్ణువు ఏం చెప్పాడంటే తత్పురుష సమాసం చెప్పేట. ఇది కాదని శివుడి దగ్గరికి వెళితే ఆయన బహువ్రీహి సమాసం చెప్పేట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే కర్మధారయ సమాసం చెప్పేట. అంటే ఏం చెప్పారు, విష్ణువు ఏం చెప్పాడంటే రామేశ్వరుడు అంటే రామునికి ఈశ్వరుడు అని చెప్పేశాట. అంటే రాముని యొక్క ప్రభువు గనక రామేశ్వరుడు అని పేరు, అంటే నా ప్రభువు అని కొలుచుకున్నాను గనక రామేశ్వరుడు అని చెప్పేట. సరే, ఈయన వెర్షన్ ఈయన చెప్పాడు, ఆయన ఏం చెప్తాడని శివుడి దగ్గరికి వెళ్ళాట. శివుడు అన్నట్ట రాముడే ఈశ్వరుడుగా కలవాడు అని చెప్పాట అర్థం. ఇది బహువ్రీహి. రాముడే ఈశ్వరుడుగా కలవాడు అంటే ఎవడికి రాముడే ప్రభువో వాడు శివుడు అనమాట. అంటే శివుడికి ప్రభు ఎవరు, రాముడే. నాకు ప్రభువు రాముడే కనుక రామేశ్వరుడు అని ఆ శివలింగానికి పేరు ఎందుకు వచ్చింది అంటే అక్కడున్న శివుడికి రాముడే ప్రభు కనుక ఎప్పుడు రామచంద్ర చేసేవాడు అని శివుడు చెప్పాట అర్థం. వీళ్ళిద్దరు ఇలా చెప్పారు, బ్రహ్మగారు ఏం చెప్తారో అని ఆయన దగ్గరికి వెళితే రామేశ్వర అంటే ఏమిటి అంటే రాముడు ఈశ్వరుడు అని చెప్పాడు. ఆయన ఎంత బాగా చెప్పాడు చూడండి, ఈశ్వర శబ్దం శివునికి కలిసింది కనుక ఈశానహ ఈశ్వరహ అని విష్ణువే చెప్తాడు. రాముడు ఈశ్వరుడు ఇద్దరు ఆయనే కనుక రామేశ్వరుడు అని చెప్పాట. ఇది చాలా బాగుంది అనుకున్నారు వాళ్ళు. మొత్తానికి మూడు బాగున్నాయి, విష్ణువుకి అది బాగుంది, శివునికి ఇది బాగుంది, బ్రహ్మకి అది బాగుంది, మనకు మూడు బాగుంటాయి. ఇది విశేషం అనమాట. ఈ విధంగా రామేశ్వర శబ్దం గురించి అంత చక్కగా భావన చేశారు. విష్ణు తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వర ఉభయోరప్యతు అతృప్తానాం ఆత్మభూహు కర్మధారయం అని చెప్పారు. ఈ విధంగా ఆ రామేశ్వర భావన ఎంత గొప్పగా ఉన్నదో చూశారు కదా. ఇలాగే వాల్మీకి కూడా శివారాధన చేసిన విశేషాన్ని మహాభారతం చెప్తుంది మనకు ప్రత్యేకించి. వాల్మీకి తపస్వి అయినటువంటి వాడు తారకమంత్ర జపంతో పాటు శివారాధన చేశాడని, ఉక్తః క్షణేన చావిష్టస్తేనా ధర్మేణ భారత సోహమీశానమనఘ మమోఘం శరణంగత. వాల్మీకి మహర్షి ప్రచేతస మహర్షి యొక్క పదవ పుత్రుడు, అంతేగాని ఆయన బోయివాళ్ళకు పుట్టినవాడేం కాదు, ప్రచేతస మహర్షి యొక్క పదవ పుత్రుడు. అయితే బోయివాడి వెర్షన్ ఒకటి ఉన్నది అంటే ఒకనొకప్పుడు ఇవి కూడా అన్వయించుకోవాలి. ఒక పురాణంలో ఆయన బోయివాడిగా ఉండడం అనే ఘట్టం ఉంది. అటు తర్వాత సప్తర్షుడు ఉపదేశం చేత ధన్యుడై మళ్లీ వాల్మీకిగా వచ్చినట్టు చెప్పబడింది. అంతకుముందు ఆయన పేరు ప్రాచేతసుడు, వాల్మీకి నుంచి వచ్చాడు కనుక వాల్మీకి. ఈ మధ్యలో ఏం జరిగింది అనే దాన్ని మిగిలిన పరిశీలించాలి. ఒక మహాభారతం చూస్తే ఈ సమన్వయం కనబడుతుంది. మహాభారతంలో ఏం చెప్పబడిందంటే, ఒకసారి బ్రహ్మర్షులతో వాదన జరుగుతూ ఉంటే ఆ వాదనలో కోపతాపాలు పెరిగి ఆవేశం చేత వాల్మీకి నుంచి కొన్ని భావనలు వచ్చాయట. అవి బ్రహ్మర్షులకు సమ్మతం కాక ఇది బ్రహ్మమునకు విరుద్ధంగా చెప్పావు నువ్వు. బ్రహ్మమునకు విరుద్ధం అంటే వేదమునకు విరుద్ధం అనమాట, అంటే వేదాన్ని దెబ్బతీసినట్టే, కనుక నీకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని చెప్పారట. ఆ ఫలితం చేత నేను కొన్నాళ్ళు బోయేవాడిని, నా సహజ స్థితిని మర్చిపోయి నేను ప్రవర్తించాల్సి వచ్చింది అని చెప్తాడు. ఆ సమయంలో నా పాతకం పోవడానికి నేను సోహమీశానమనఘం అమోఘం శరణంగత, నేను అమోఘమైనటువంటి ఈశానుణ్ణి శరణు వేడి ఆరాధన చేశాను. తత్ఫలితంగా ముక్తశ్చాత్మి తతఃపాపై తతో దుఃఖ వినాశన, అప్పుడు నేను నా పాపము నుంచి ముక్తుణ్ణైతే దుఃఖ వినాశనకారి అయినటువంటి ఆ శంకరుడు త్రిపురాసుర సంహారకుడు నాకు అహమాం త్రిపురఘ్నో వై ఎస్తే క్రియం భవిష్యతి. ఆ త్రిపురాసుర సంహారకుడు నాతో ఏం చెప్పాడంటే, నువ్వు అందరికీ అగ్రమునందు ఉండేటంత మహాత్ముడు అవుతావు అని ఆశీర్వదించాడు. అందువల్ల నేను ఆది కవినై శివ హృదయమైనటువంటి రామచరిత్రను రాయగలిగాను అని చెప్పాడు. అంటే శివానుగ్రహం ఉంటే గాని రామచరిత్ర రాయలేరు, ఎందుకంటే శివుడికి బాగా తెలిసింది రాముడు. అందుకే విశ్వనాథ వారు అంటారు, పావునెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు తెల్లము నీవెరుంగుదువు రామమహత్వ కృష్ణము అని. స్వామి, రామమహత్వంలో పావు భాగం బ్రహ్మదేవుడికి తెలుసు, సగభాగం పార్వతీదేవికి తెలుసు, తెల్లము నీవెరుంగుదువు మొత్తం ఎవరికి తెలిసయ్యా అంటే నువ్వు ఒక్కడికే తెలిసయ్యా, శివునికే పూర్ణంగా తెలిసట రామతత్వం. అందువల్లనే ఆయన అనుగ్రహం చేత రామతత్వ ప్రతిపాదకమైన గ్రంథాన్ని వాల్మీకి రచిస్తే, ఆయన అనుగ్రహం చేతనే తులసీదాస్ కూడా భవానీ శంకరవు వందే శ్రద్ధా విశ్వాసరూపిణం అంటూ కాశీ విశ్వేశ్వర స్వామికి అంకితంగా రామచరిత మానసాన్ని రచించాడు. విశ్వేశ్వరుడు ఆనందించి గ్రంథాన్ని ఇప్పటికీ వింటూ ఆనందిస్తుంటాడట. అందుకే విశ్వేశ్వర స్వామి ఆరాధనలో బిల్వదళాల మీద సింధూరంతో రామనామాన్ని రాసి ఆరాధిస్తూ ఉంటారు ఇప్పటికీ కాశీక్షేత్రంలో. మీరు అది పరిశీలించినా తెలుస్తుంది ఆ శివరాములకు ఉన్నటువంటి ఆ ప్రేమ. ఈ విధంగా వివరించి చెప్పబడుతున్నది వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర. రేపు సాయంత్రం మళ్ళీ 6:30 గంటలకు సమావేశం అవుదాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి.